క్రోడీకరించాడు. అంటే అసలు వేదాలంటే ఏంటో తెలియనటువంటి మహామూర్ఖులు, ఇడియట్స్ మేము వేదాన్ని పాటిస్తున్నాం అంటారు. మీకు చాలా మంది ఆ తత్వం ఉన్న వాళ్లతో ఎదుర్కోవాలి. అక్కడ ఎవరు వాళ్ళు అన్నది ఇంపార్టెంట్ కాదు, చెప్తున్నది తప్పవుతే సైంటిఫిక్ గా ఆ స్విచ్ నొక్కితే బాంబు పేలుతుంది అని తెలిస్తే మనం ఏం చేస్తాం? ప్రభుత్వం పెద్దవాళ్ళు, తెలియని వాళ్ళు స్విచ్ నొక్కేయండి అని ఒప్పుకుంటా వాళ్ళ చేతులు వెరక్కొట్టేస్తాం. మీ ఇష్టం అది. బాంబుతో పాటు మీరు ఆయన అందరూ పోదలుచుకుంటే మీరు చాలా మంచివాళ్ళు. కానీ మీరు పోకూడదు, ఆయన పోకూడదు. చిత మొట్టమొదట ఈ వేదాల గురించి చాలా స్పష్టమైనటువంటి నాలెడ్జ్ కావాలి. వేదము అంటే అర్థము అంటే విజ్ఞానము. విజ్ఞానం ఎలా వస్తుంది మనకి? ఐదు ఇంద్రియాల ద్వారా పొందిన జ్ఞానము. దాన్ని మనము ఒక నియమంగా మార్చుకుంటాం, ఎక్స్పెరిమెంట్ చేస్తాం, పరిశీలన చేస్తాం, రిజల్ట్స్ ఎలా వస్తున్నాయో దాన్ని బట్టి ఇన్ఫరెన్స్ కోసం, ఓ పరిణామాన్ని కోసం. ఇంచేత ఒక స్పెషలైజ్డ్ ఫామ్ ఆఫ్ విజ్ఞానం ఎవరు అంటే నువ్వే, నీ బాడీయే. యు ఆర్ ఎన్ ఐడల్ ఆఫ్ నాలెడ్జ్. దాన్ని వేదమూర్తి అన్నాం. చిత గురుదేవుల యొక్క ఆ ఫస్ట్ బిరుదు మీకు అర్థమవ్వాలి. అంటే మీరు వేదాలు చదవటం మొదలెట్టకండి, వేదాల్లో ఏం లేదు, మీలో ఉంది. డాక్టర్స్ అందరూ డాక్టర్స్ ఎందుకు అవుతున్నారు? మానవ శరీరాన్ని అధ్యయనం చేసి అంతేనా? బ్రెయిన్ సర్జన్ కావచ్చు, కార్డియాలజిస్ట్ కావచ్చు, ఆర్థోపెడిక్ కావచ్చు, సమ్మిక్, కానీ వాడు ఏవైనా దేనివల్ల అవుతున్నాడు? శరీరాన్ని అధ్యయనం చేసి, చనిపోయిన శరీరాన్ని అధ్యయనం చేసి అన్నది మనం అండర్లైన్ చేసుకోవాలి. ఏ డాక్టరు కూడా నేర్చుకుంటున్నప్పుడు బతికున్న వ్యక్తి మీద ఆపరేషన్ చేసి నేర్చుకోడు, చచ్చిపోయిన శవాలని వాటి మీద ఆపరేషన్ చేసి నేర్చుకుంటాడు. అందుకనేది వేదం కాదు. బతికున్నవాడు తెలుసుకున్నది వేదం అవుతుంది, కానీ చచ్చిపోయిన వాడి దగ్గర నుంచి నువ్వు తెచ్చుకున్న నాలెడ్జ్ నీకెందుకు ఉపయోగపడుతుంది? అందుకే ఇన్ని కోట్ల 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 డాక్టర్లు వచ్చినా చచ్చిన వాడిని వాళ్ళు బతికించలేరు, ఎందుకంటే అది అధ్యయనం చేయలేదు. శవాల మీదే అధ్యయనం చేస్తున్నారు, వాళ్ళ తప్ప కూడా కాదు. చిట్ట వేదమూర్తి అనేది స్పష్టంగా అర్థం అవ్వాలి. ఇంకా ఇప్పుడు మనం ప్రయోగశాల ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? ఆపరేషన్ చేయాలి కదా, నాలెడ్జ్ పక్క వాళ్ళని ఆపరేషన్ చేస్తారంటే ఒప్పుకూడగా. చిట్ట ఏం చేసుకోవాలి? మీరు స్వాధ్యాయం చేసుకోవాలి, మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవాలి. ఇంకా వేదమూర్తి అవ్వాలి అంటే గురువు గారు ఇచ్చినటువంటి మార్గం ఏంటి అంటే నిన్ను నువ్వు అధ్యయనం చేసుకో. ఈ అధ్యయనం చేసుకుంటున్నప్పుడు మనం చేసే అనేక తప్పులు మనకి అర్థమవుతూ ఉండేవి. స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటే రేపల్లెలో మా శాంతారామన్ ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన గుర్తొస్తాడు. ఇక్కడ లేడు కనుక అని చెప్తున్నాను. అరే చూశాడు, స్నేహం అంటే అవగారా, తలుచుకోగానే వచ్చేస్తాడు. అందువల్ల స్నేహాలతో మాట్లాడుతున్నప్పుడు మనం ఇలా మాట్లాడేసుకోవచ్చు ఫ్రీగా, ఆయనకి కోపం కాదు నాకు కోపం కాదు. అదే మనకు నచ్చని వాడు ఎవడో వచ్చాడనుకో, నేను ఈ మాటే వాడేననుకో, నేను స్నేహితుడిని కాకపోయినా స్నేహితుడు అంటావా పబ్లిక్గా. ఇంకా మీకు ఒక చిన్న ప్రహసనం చూడటానికి వీలవుతుంది. ఏంటి తేడా అక్కడ? మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు మీరు అధ్యయనం చేయటంలో మీ రిలేషన్షిప్స్ అడ్డు తగులుతున్నాయి. మన పిల్లలు తప్పు చేస్తే, పక్కింటి వాడు పిల్లవాడు తప్పు చేస్తే కారణమేం లేదు అక్కడ. అంచేత స్వాధ్యాయం ఒక్కటి సరిపోదు. ఏ రిలేషన్షిప్తో నువ్వు చేస్తున్నావో ఆ రిలేషన్షిప్ పక్కన పెట్టి చేయాలి, లేకపోతే రిజల్ట్స్ తప్పైపోతాయి. దానికి సత్సంగం కావాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్లే కదా ఈ గురువులందరూ కూడా. వాళ్ళు ఏం చేశారు? స్వాధ్యాయం చేయటానికి చేత స్వాధ్యాయంతో పాటు సత్సంగం చేసుకుంటారు. ఇదంతా దేనికి వెళ్తున్నాం మనం? వేదమూర్తి అవటానికి వెళ్తున్నాం, అదే అర్థం అవ్వాలి. ఎంత వేదమూర్తి అని మీరు ఆయన్ని పొగిడేస్తే ఆయన చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు. వీడు అంటానికి అర్హత లేదే, డాక్టర్ డిగ్రీ పూర్తి చేయకుండా డాక్టర్ అని బయట చెప్పుకోనివ్వరు, బ్రాకెట్స్ లో చెప్పుకొనిస్తారు. కానీ నేను వేదమూర్తనిస్తున్నాడు నన్ను అని ఆయన కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి ఆ అడ్డంకు లేకుండా చూసుకున్నాడు ఆయన. ఏ యూనివర్సిటీలో కాలేజీలో చదవకుండా, అది కూడా ఒక పెద్ద సత్సంగం. ఎందుకంటే యూనివర్సిటీలో సత్సంగమే ఉండదు, అసత్సంగమే ఉంటుంది. అక్కడ వేదమూర్తి అవటానికి అదొక ప్లస్ పాయింట్ ఆయనకి. స్వాధ్యాయము సత్సంగము అంటే గురువు ఉంటే ఏం చేసి ఉండేవాడు ఈ పరిస్థితుల్లో అది ఆలోచించుకోవాలి. అప్పుడు మీరు కరెక్ట్గా చేసినట్టు. మెడిసిన్ చదివేవాళ్ళు డాక్టర్లు ఎందుకు అవుతున్నారు? వాడికి మొట్టమొదట చూస్తే సంజయ్ దత్త చిరంజీవ ఎంబీబీఎస్ మిత్రుడు చూస్తే ఏమో చేయడం పడ్డాడు. చాలా మందికి మిత్రుడు అది పడదు మొదట్లో, కానీ హీరోల సత్సంగం వల్ల మనం అదైనా నేర్చుకుంటే పర్వాలేదు. మిత్రులు చూసి పడిపోవటం అది ఇది కాస్త చూసి నేర్చుకోండి. వాళ్ళు వేదమూర్తులే ఇచ్చంటే వాడిచ్చిన రోజుల్లో జీవిస్తాడు. అందుకు చెప్తున్నాను, హాస్యానికి చెప్పినట్టు ఉన్నా వాళ్ళ ప్రతిభ అది. ఆ ప్రతిభ మనకి రావాలి. ఏ రోల్లో ఉన్నామో ఆ రోల్ కరెక్ట్ గా చేయగలటం సత్సంగం. సత్ అంటే మంచి అని ఒక మాట అర్థం ఉంది, ఎందుకంటే మనకి ఎప్పుడూ మంచి వాళ్ళని కాదు కనుక మంచి అర్థం అవుతుంది. కానీ సత్ అంటే ఎస్సెన్స్ అని అర్థం. సత్తా ఎస్సెన్స్, ఎస్సెన్స్ ఆఫ్ దట్ లైఫ్, ఆఫ్ దట్ రోల్. చేత స్వాధ్యాయము సత్సంగము ఇదే అర్థం చేసుకుని మీరు జీవించటం మొదలెడితే వేదమూర్తి స్థితికి ఎదుగుతారు. దానికి ఏ విధంగా అయితే సత్సంగం చేసిన వాడు ఎలా ఆచరించాలో అలా ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాము. మనకి ఇంకోటి తెలియాలి, మనం చేస్తున్న పని కానీ మనం ఇన్వాల్వ్ అయినటువంటి పని కానీ చేస్తున్న పని రియాక్షన్ విత్ పీపుల్ ఏ దృష్టికోణంతో చేస్తున్నాం, కళ్యాణం కోసం చేస్తున్నామా, ఎవరితో మనం ఇంటరాక్ట్ అవుతున్నామో వాళ్ల మంచి కోసం చేస్తున్నామా అంటే దాన్ని ఋగ్వేదము అంటాం. ఇది తప్ప ఋగ్వేదం మంత్రాలన్నీ చదివేసి ఉంటే, నేను కాశీ నుంచి వచ్చిన కొత్తల్లో అనంతపూర్లో ఉన్నప్పుడు కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఎంత వర్చస్ గా ఉన్నారు, 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చి, ఏమండి నేను శ్రీ సూక్తం చదువుతాం, ఆ పక్కింటి వాళ్ళు వాళ్ళు అంటే అసలు చదవద్దన్నారు. నేను అప్పుడే కాశీ నుంచి వచ్చి 3-4 రోజులైంది, రాత్రి నేను వద్దనేవాడినేమో. సరే మొదలెట్టారు, ఎంత అందంగా పాడారు, శ్రీ సూక్తం అంత స్పష్టంగా అంత లయబద్ధంగా. ఇప్పటికీ నేను బాధపడుతూ ఉంటాను అది నేను టేప్ చేసుకోలేదని, కానీ ఇప్పుడు నా దగ్గర టేప్ రికార్డర్ కూడా లేదు, అది వేరే విషయం. లేదు కనుక కావాలనుకుంటాం, ఉంటే పోవాలనుకుంటాం. మొబైల్ ఫోన్స్ చూస్తే నాకు ఈ ఉదాహరణ బాగా గుర్తొస్తుంది. మొబైల్ ఫోన్ లేకపోతే, మొబైల్ ఫోన్ ఉంటే ఎప్పుడు ఇంతేనా, నేను పెట్టుకోలేదు, చెయ్యిలా పెట్టానంటే మొబైల్ ఫోన్ లేదు. శ్రీ సూక్తం వాళ్ళు పాడారు, అంతా అయిపోయాక మాకు 2 రోజులు బట్టి తిండి లేదండి, ఏదో ప్లేస్ చెప్పారు అక్కడ నేర్చుకున్నాం వేదిక్ స్కూల్లో, చాలా ఫేమస్ ప్లేస్ అని. కానీ ఇలా వచ్చామండి, శ్రీ సూక్తం చాలా పద్ధతిగా దానిగా చేస్తున్నాం, 2 రోజులు బట్టి భోజనం లేదు అని. నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతా, శ్రీ సూక్తం చదివితే డబ్బు లేని వాడికి ఏమవ్వాలి, కురవాలి కదా, కురిపించిన వాళ్ళు ఉన్నారు కదా, కనకధారాస్తవాలు. ఇప్పుడు ఈయన జేబులో 90 పైసా లేదంటాడు ఇక్కడ, అందుకే ఆయన జేబు చూపించాడు, కాళ్ళే చూపిస్తాడు, జేబులు ఏదైనా ఉంటే అది చూపించుకుని కూర్చుంటే జేబే కనిపిస్తుంది కదా, కొంచెం పై చెవేరా ఉంటే వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకోవడం సత్సంగమే. కానీ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అండి, 5 రూపాయలదా 10 రూపాయలా 1 కోటి రూపాయలు ప్రోగ్రామ్ చేస్తారు, జరుగుతుందా జరగదా, జరిగాక ఇంకా మిగులుతుంది. మన వాళ్ళు కోట్లలోకి వెళ్ళలేకపోతున్నారు కానీ లక్షల్లోకి వెళ్ళగలుగుతున్నారు కదా. అనండి లక్షల్లోకి వెళ్ళగలుగుతున్నారా, మన సత్రయాగం వాటం ఏం లేదు మన దగ్గర, చేశాక మళ్ళా 5 లక్షలు మిగిలి. మరి శ్రీ సూక్తం జరిగితే ఆ రిజల్ట్ రావాలా. కానీ ఒక కండిషన్ ఉంది, సత్సంగం గురించి చెప్తే చెప్తున్నానన్నది మర్చిపోకండి, లోక కళ్యాణం కోసం చేస్తున్నారా, చేస్తూ ఉంటే శ్రీ సూక్తం పలుకుతుంది. నా కడుపు నిండలేదు నాకు తిండి కావాలి అంటే శ్రీనాథ్ శర్మ ఆచార్య ప్రార్థించినా ఆయనకు కూడా తిండి దొరకదు. వేదమూర్తిలో మొట్టమొదట మీకు అర్థం అవ్వాల్సింది, కానీ ఒక్కొక్కసారి వేదాలు చదివి అందరికీ, వేదాలు అంటే ఇప్పుడు మొదటి భాగం ఏం చెప్పాను, వేదాల్లో ఋగ్వేదము, ఋగ్వేదం అంటే అర్థం ఏంటంటే కళ్యాణము, ఆస్పిషియస్నెస్, తన్నో మన శివ సంకల్పమస్తు, నా మనస్సు ఎప్పుడు కూడా శివకరమైన సంకల్పాలే చేసుకోవాలి. కానీ ఒక్కొక్కసారి మీరు మంచి పనులు చేస్తూ ఉంటే, మనుషులే కాదు కొన్ని జంతువులు కూడా అడ్డు తగలచ్చు, కుక్కలో మేకలో ఏవో మనం అక్కడ కట్ట యజ్ఞశాల వేస్తున్నాం. యజ్ఞశాల వేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఏదో జంతువులో ఏవో దత్త జంతువుల్లాంటి నరకీటకాలు, నర పశువులు, నర పిశాచాలు అడ్డు తగలవచ్చు. మరి అప్పుడు ఏం చేయాలి? మీరు లోక కళ్యాణం కోసం చేస్తున్నావు అమ్మా, పక్కకెళ్ళిపో, పక్కకెళ్ళిపో అంటే కీటకాలు వెళ్ళిపోతాయి. మాతాజీ జీవితంలో అనేక సార్లు ఆ మ్యాజిక్ చూపించింది. శ్రద్ధాంజలి సమారోహకి కొన్ని వందల ఎకరాలు ఆక్రమించాల్సి వచ్చింది. అంతా అడవులు, పాములు వచ్చాయి, వీళ్ళు చంపేద్దాం అనుకున్నారు. ఎందుకు చంపుతారయ్యా పాము అని మాతాజీ వెళ్ళండి, వీళ్ళు వాళ్ళతో చెప్పింది పాము ఎందుకు డిస్టర్బ్ చేస్తారు, మీ పని మీరు చూసుకోండి అని వీళ్ళని అరగంట పక్కన కూర్చోబెట్టుకుంది మనిషిని. తర్వాత చూస్తే ఒక పాము లేదు. కానీ నేను ఎందుకు చెప్తున్నాను, రెండో భాగం పౌరుషము. మీ మాటకి విని ఉంటే మాతాజీ వాళ్ళ మాటకి మీ మాటతోనే పక్కకి వెళ్ళిపోతారు. వెళ్ళకపోతే ఏం చేయాలి అని పౌరుషం చూపించాలి. దాన్ని ఎదురువేదము అంటాం, పౌరుషం. అంటే నువ్వు చేస్తున్నావు పని అడ్డు తగులుతుంది, వాళ్ళు కుటుంబ సభ్యులే కావచ్చు చాలాసార్లు. అప్పుడు పౌరుషం ఉన్నవాడు ఏం చేయాలి? ముందు మాటతో చెప్తాడు. మాటతో చెప్పాక వినకపోతే మా పెద్దవాళ్ళు ఒప్పుకోవటం లేదండి, ఎంతైతే ఈ పని చేయను అంటాడా? లేకపోతే ఏం చేయాలి పెద్దవాళ్ళని? భీష్ముడిని అర్జునుడు ఏం చేశాడు? ద్రోణుడిని ఏం చేశారు? బంధువుల్ని ఏం చేశారు? కానీ కండిషన్ నీ లాభం కోసం చేస్తే మళ్ళీ అడుక్కు తింటావు. ఇందాక నేను చెప్పాను కదా, శ్రీ సూక్తం నా కడుపు నిండటం లేదు అని అడుక్కోవటానికి వస్తే అడుక్కోవాల్సిందే. కానీ ఋగ్వేద మంత్రాలుగా లోక కళ్యాణం కోసం చేస్తే అనంతమైనటువంటి సంపద వస్తుంది. కానీ సంపద వాడాలి, అది చేయాలి అంటే పౌరుషం కావాలి. కానీ పౌరుషం రెండు రకాలుగా ఉంటుంది, పాజిటివ్, నెగటివ్. పాజిటివ్, మాతాజీ లాంటి వాళ్ళు, వాళ్ళు అంగులీమాలుల దగ్గరికి వెళ్ళినప్పుడు బుద్ధుడు ఏం చేయలే, వాళ్ళని చూశారు, వాళ్ళు మారిపోయారు. కానీ మన మాట విండుగా అప్పుడు వాళ్ళని చంపేయక్కర్లే, కొంచెం ఫోర్స్ చూపిస్తే దూరంగా ఉంటారు. ఇంచేత ఈ పౌరుషం రెండు రకాలు, మంచి చెడు. కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము, అందుకని ఇవి రెండు రకాలు ఉన్నాయి. పౌరుషమే అది, నువ్వు మాటతో చేస్తావా చేతలతో చేస్తావా తేడా అంతే. మాటతో చేస్తే శుక్ల యజుర్వేదం, చేతలతో చేస్తే కృష్ణ యజుర్వేదం. అంతే, కృష్ణ యజుర్వేదమే మీకు ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి ఇంతవరకు శుక్ల యజుర్వేదానికి సంబంధించిన వాళ్ళము అని ఎవరు చెప్పినట్టు గుర్తు లేదు. ఈ వేద పండితులు ఉన్నారేమో నాకు వేదాల గురించి అంత తెలియదు, కానీ నాకు ఆ వేదాలు అక్కర్లే. మా గురుదేవులు చెప్పినటువంటి ఆ వేదము గురువు గారు ఆచరించి చూపించారు. ఏమన్నా ఎలా ఆచరించి చూపించారు? స్వాతంత్ర సంగ్రామంలో జెండాని పట్టుకుని జెండా వదలలే, చిత కొట్టేశారు, అన్కాన్షియస్ గా పడిపోయారు, కానీ జెండాని వదలలే. ఇక్కడ కూడా కొట్టబోతున్నాడని మనం ముందే అన్కాన్షియస్ అయిపోతాం. జెండా అసలు ఉండదు. నేను మళ్ళా చెప్పాల్సి వస్తుంది ఏజెండా పట్టుకోవాలి. ఇంచేత ఇప్పుడు నేను కృష్ణ యజుర్వేదం ప్రయోగం చేయాలా, శుక్ల యజుర్వేదం సరిపోతుందా? కానీ ఇదంతా చేస్తూ ఉంటాం, పనులు చేస్తూ ఉంటాం, అలసిపోతాం. అప్పుడేం చేయాలి? అలసిపోయి నువ్వు పని కంటిన్యూ చేస్తూ ఉంటే ఏమవుతావు? పడిపోతావు. పడిపోకూడదు కదా. మరప్పుడు నీకు మనోరంజన అది సామవేదం. ఒక సాంగ్స్ ఇంతే ఉండేవి ఒకప్పుడు, ఈ మూడే ఉండేవి వేదాల్లో. అంటే మనం తీసుకునే నాలెడ్జ్, వేదం అంటే అర్థం కదా, లైవ్ నాలెడ్జ్, బతికున్న వాళ్ళ మీద ప్రయోగం చేసి పొందే నాలెడ్జ్ వేదము, చచ్చిపోయిన వాళ్ళ మీద ప్రయోగం చేసి పొందేది మెడిసిన్. ఆ తేడా మనసులో స్పష్టంగా ఉంటే ఈ డాక్టర్లందరూ చేయలేని పని మనం ఖచ్చితంగా చేయగలము, బతికున్న వాళ్ళ మీద చేసిన నాలెడ్జ్ కనుక. చనిపోయిన వాళ్ళు ఏ రోగంతో చనిపోయారో అదే రోగంతో మళ్ళా మానవులు చనిపోకూడదు, మెడిసిన్ ఉద్దేశం అంతే కదా. వాళ్ళు కనిపెట్టిన మందులు ఏంటి అంటే టైఫాయిడ్తో ఇదివరకు చచ్చిపోయేవాళ్ళు, ఇప్పుడు టైఫాయిడ్తో చావరు. ఇదివరకు సినిమా హీరోలు ముఖ్యంగా అచ్చినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడైనా చనిపోవాల్సి వస్తే టీబీ వచ్చేసేదండి. బతకాల్సి వస్తే తప్పు చూశామండి, ఎక్స్రే ఇది ఈయన ఎక్స్రే కాదు, కానీ ఏదైనా ఓ రోగం. ఇప్పుడు టీబీ వస్తే సాగదు దాంతో. ఇప్పుడు దేంతో వస్తామంటే ఇప్పుడు క్యాన్సర్ వస్తూ ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత ఇంకా ఏ రోగాలు వస్తాయో నాకు తెలియదు. కానీ ఆధునిక విద్య చనిపోయిన వాళ్ల మీద ప్రయోగాలు చేసి బతికిన వాళ్ళకి ఇస్తుంది. మరి మందులు బతికిన వాళ్ళకి ఇస్తున్నారు కదా? కాదు. ఎన్ని జంతువుల్ని చంపి, లక్షలాది జంతువుల్ని చంపి వాటి మీద ప్రయోగం చేసి అవి బతకటం మొదలెట్టాక మన మీద ధైర్యం చేస్తారు. చేత నీవు చేసే మందు చచ్చిన మందులే. అందుకే చాలా ఆధ్యాత్మిక జగత్తులో మందులు వాడరు. థియోసాఫికల్ సొసైటీ గుంటూరులో ఇప్పుడున్న ప్రెసిడెంట్కి ముందు ప్రెసిడెంట్ ఓ డాక్టర్, లేడీ డాక్టర్, డయాబెటీస్ వచ్చింది. డాక్టర్ ఇన్సులిన్ తీసుకోలే. ఇన్సులిన్ ఎందుకు తీసుకోను అంటే చచ్చిపోయిన ఆక్స్ దేంతో నాకు తెలీదు, కానీ అక్కడి నుంచి ఇన్సులిన్ తీసుకొస్తారు వాళ్ళు. దానికి ఏదో టెక్నికల్ వర్డ్ ఉంది ఇంగ్లీష్లో. ఆ సిస్టమ్ ద్వారా కనిపెట్టబడిన మందు అని జంతువుల్ని చంపుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి, ఏదైనా ఒక బయోకెమిస్ట్రీ ల్యాబ్, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ ల్యాబ్ అక్కడికి వెళ్తే కుందేలు వాటిని పట్టి బతికుండగానే దాని తలపైన చర్మం ఒలిచేసి అది బతికే ఉంటుంది, ఆరుస్తూ ఉంటుంది. ఎలక్ట్రోడ్స్ పెట్టి షాక్స్ ఇస్తూ ఉంటారు. ఎక్స్పెరిమెంట్, ఆ ఎక్స్పెరిమెంట్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. కానీ అలా ఎన్ని లక్షల కుందేళ్లను చంపిన తర్వాత ఈసీజీ వచ్చిందో మీకు తెలియదు. అందుకని కొంచెం భూతదయ ఉన్నవాడు ఈసీజీ చూడగానే వాడికి ఆ జంతువులు చచ్చిపోయినవన్నీ గుర్తొస్తాయి. అంచేత నేను చెప్పింది, బతికున్న వాళ్ళ మనుషుల మీద మందు వేసి ప్రయోగించినా దానికి ముందు ఎన్ని కోట్ల శవాలు వివిసెక్షన్ అంటారు. ఇప్పుడు గుర్తొచ్చింది వివిసెక్షన్ అని పేరు. దాన్ని జరుగుతుంది, అది రైటో తప్పో మనకు తెలియదు. కానీ ఈ వేదమూర్తులు ఏం చేయగలరు అంటే బతుకున్న రిలేషన్షిప్ లో రెండు రకాల ఆధారాలుగా ప్రయోగిస్తారు. ఒకటి స్వాధ్యాయము, రెండోది సత్సంగం. సత్సంగం అంటే ఏంటి? శవాన్ని ఎలా కోయాలో డాక్టర్ దగ్గర నేర్చుకుని కోస్తాడు కదా. అలాగే సత్సంగం అంటే ఇదివరకు గురువులు ఎలా ముందుకెళ్లారు. దీనికి ఒక కథ ఉంది. నారదుడికి, నేను చాలా గొప్ప సత్పురుషుణ్ణి, నేను చాలా మహాపురుషుణ్ణి అని గర్వం ఉంది. సరే విష్ణువుని అడిగాడు, నీకు మహాభక్తుడు ఎవరు అని. అంటే ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటి, నువ్వే నారదా నీకంటే గొప్ప భక్తుడు ఎవడు ఉంటాడు అని. కాదు, అక్కడ ఏదో జంతువు ఈంటోంది, అది బిడ్డ పుడుతున్నప్పుడు నువ్వు నుంచో అక్కడ నీకు తెలుస్తుంది అన్నాడు. వెళ్ళాడు, నారదుని చూసింది. జంతువులంతే కదా పుట్టగానే నుంచి నుంచి ఉంటాయి. నారదుని చేసింది, చచ్చింది. అలానే ఓ సిరీస్ లెక్క పెట్టుకోండి. దాని తర్వాత ఆవు, లాస్ట్లో అది చచ్చింది. ఆవు కాదు, దూడ. సరే, ఏదో ఆ మనుషులు ఈ మనుషులు ఈ మనుషులు చచ్చారు. అప్పటికే భారతదేశంలో మొబైల్ ఫోన్స్, టీవీ, న్యూస్ లేకపోయినా ఆ కాలంలో ఎక్కడున్నాయి, ప్రచారం అయిపోయింది. నారదుడు వస్తే పుట్టిన బిడ్డ హా. మళ్ళీ వెళ్ళాడు విష్ణు దగ్గరికి. బాబోయ్ నా పేరు పోతోంది అని. పొన్నినే రాజుగారికి కొడుకు కొడుతున్నాడు, చేత అది వెళ్ళాను. రాజుగారి దగ్గరికి వెళ్తే కొంపలు అంటుకుంటాయి. మామూలు మనుషులు అయితే నన్నేం చేయలేదు, రాజు నన్ను చూడగానే ముందు జైల్లో తోసేయండి అంటాడు. నేను చెప్తున్నాను కదా వెళ్ళు అన్నాడు. భక్తుడు కదా, భక్తుడు అయితే చెప్పగానే చేయాలి. దానికి ఉదాహరణ చెప్తున్నాను, నారదుడు ఎందుకు కాలేదు మహాభక్తుడు అంటే, ప్రజలందరూ నన్ను హంతకుడు అనుకుంటున్నాడు అందువల్ల నేను సంకోచిస్తున్నానంటే ఇంకేం భక్తి అది ఆలోచించుకోవాలి. ఈ కథ చెప్పటంలో సంకోచాలు అది ఏమి ఉండకూడదు. సంకోచాలు ఉన్నాయంటే ఆ బిట్టి గాను సరే వెళ్ళేది. కానీ రాజు నిజమైన భక్తుడు, తెలుసు లేక లేక పుడుతున్నటువంటి కొడుకు నారదుడిని చూస్తే చచ్చిపోతుంది. మరి నారదుడు మహాపురుషుడు, విష్ణుభక్తుడు, ఏమి అన్నారా కొట్టపక్కడు తేడా అర్థమవుతుందా? ఎవరు మహాభక్తులు? నారదుడు అని పేరున్న వాళ్ళు కాదు, మళ్ళాంటి వాళ్ళ అందరం కూడా ఎక్కడ ఏ సంకోచం లేకుండా చేస్తున్నాం కదా. సరే వెళ్తే ఆ కొడుకు చచ్చిపోతాడు. చచ్చిపోయి గంధర్వుడుగా మారి నీ వల్ల టకటకటకటకటకటకటకటకటక పరిణామక్రమంలో మారిపోయాను. మహాపురుషుణ్ణి దర్శనం చేస్తే, సత్సంగంలో ఉంటే ఆ మార్పు వస్తుంది. అంటే మీరు ప్రస్తుతం ఉన్న మానసిక స్థితి సావాలి అని చెప్తున్నారు. నేనున్న మానసిక స్థితిలోనే, నేనున్నటువంటి ఆలోచనలోనే ఉంటున్నా గొప్పవాడు ఎలా అవుతాం? అసంభవం. దేని గురించి ఇదంతా చెప్తున్నాను నేను? ఋగ్వేదము, కృష్ణ శుక్ల యజుర్వేదాలు, దాని తర్వాత సామవేదంలో ఇవన్నీ వస్తాయి. ఈ పరిణామ క్రమంలో వచ్చేటటువంటి మార్పులు అంతేత సామవేదం, వేదానాం సామవేదోస్మి అంటే పరిణామ క్రమంలో తొందరగా మార్పు తేవటమే కదా కృష్ణుడి యొక్క పాత్ర. కానీ సామవేదం పాటలు వాటికి ఆనందించటానికి కూడా ఒక ట్రాజెడీ సినిమా చూసినా బాగుంటుంది కదా. ఇంత ట్రాజిక్ సిచ్యువేషన్ ఉండొచ్చు కానీ అది నీకు ఉపయోగపడుతుంది. అలాగే పాటలు, గానము, గంధర్వ విద్య అంతా కూడా సామవేదంలో ఉంటుంది. కొత్తగా వ్యాసుడు నాలుగో వేదాన్ని కలిపాడు. త్రైవిద్య మాం సోమప పూత పాప అని కృష్ణుడి టైంలో మూడు వేదాలే ఉండేవి. అంటే అప్పటికి ఇంకా ఫిజికల్ యూనివర్స్ డెవలప్ అవ్వలే. ఇప్పుడుండేటటువంటి డెవలప్మెంట్ అంతా కూడా అధర్వ మీద ఆధారపడినటువంటిది. బ్లాక్ మ్యాజిక్, కన్స్ట్రక్షన్, మందులు, చేతబళ్ళు, చేతబడిని ఎలాగా వెనక్కి తిప్పి కొట్టాలో తర్వాత మనది. ఈ నాలుగు వేదాల యొక్క స్వరూపము వ్యక్తి జీవితంలో ఎలా ఉంటుందో అనేది గురువు గారు అనేక తన సాధనలు చూపించాడు. అన్ని చూపించాడు ఆయన. కానీ ఆ తంత్ర ప్రయోగం, అధర్వవేద ప్రయోగాలు మాత్రం ఆయన బయట చెప్పలేదు, చెప్పదు. మీరు గాయత్రి మహావిజ్ఞాన రెండో భాగం చదివితే ఈ విషయం తెలుస్తుంది. తెలుసు నాకు దాని గురించి. కానీ ఇప్పుడు చెప్తే మీరందరూ చేత బడులు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నాకు తెలియదు. బడి అంటే స్కూల్ కదా. ఏంటో తెలుగు భాష నాకు చాలా గందరగోళంగా ఉంటుంది. కానీ మీకు అర్థమైపోయింది కదా, చేత బడులు అంటే స్కూల్ కాదు, బ్లాక్ మ్యాజిక్. అవి ఉన్నాయి అక్కడ. మీరు నేర్చుకోదలుచుకున్న వాళ్ళకి ఆయన ఇప్పటికీ నేర్పుతున్నాడు అన్నది నేను స్వయంగా కళ్ళారా చూశాను. కానీ దమ్మున్నవాడు కాదు. వాడికి ఏమైపోయినా కూడా వాడు దానికి నెగిటివ్గా ఉపయోగించాడు. అంటే కృష్ణ యజుర్వేదంలోకి వెళ్ళాడు వాడు, శుక్ల యజుర్వేదంలోనే ఉంటాడు. ఇది ఒక స్టెప్ వేదమూర్తి. ఈ వేదమూర్తి అనేది ఈయన ఒక్కడేనా? ప్రతి ఆధ్యాత్మిక గురువు వేదమూర్తి. ఎందుకంటే ప్రతి గురువు కూడా సత్తా ఉన్న గురువు ఎవడైనా ఉంటే ఖచ్చితంగా వాడి జీవితంలో మనం చచ్చిపోయిన వాడిని బతికించాడు అనేది మనం చదువుతాం లేదా? ఈ సంఘటన ప్రతి గురువు ఎక్కడో అక్కడ ఏదో ఒక సందర్భంలో ఎవరినో ఒకళ్ళు చచ్చిపోయిన వాడిని బతికించాడు. ఇంచేత వాళ్ళందరూ వేదమూర్తులే. గురువులందరూ కూడా అందరు గురువులు. శ్రీపాద శ్రీవల్లభుడు ఓ స్పెసిఫిక్ యాంగిల్లో చాలా ఇంపార్టెంట్ ఆయన. కానీ అదంతా తర్వాత మీరు మీ మీ క్లాసెస్లో సత్రయాగం చేస్తున్నప్పుడు మొట్టమొదటి మీరేం చెప్పాలి, మీరు ఏ గురువు శిష్యుడైనా మాకు అభ్యంతరాలు. ఆ సంస్థ ఎదిగేటట్టు చూడు. మీ గురువు గారు, మీ గారు, నా గురువు గారు, మీ గురువు గారు ఎవరో కాదో నాకు తెలియదుగా ఇంకా. అంచేత నా గురువు గారు, నా గాయత్రి మంత్రం నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు. రామకృష్ణ పరమహంస ఇంపార్టెంటే, నాస్తికులు ఇంపార్టెంటే, దేవుడు లేదనే వాదించే వాళ్ళు ఇంపార్టెంటే. ఏ గ్రూప్ ఆ గ్రూప్ మీరు ఏ దారిలో వెళ్తున్నారో ఆ దారిలో అనేక మంది రావాలి. నాస్తికులు అంటే గురు సాంప్రదాయం లేదనుకోకండి, చెరువాకుడు అనే ఋషి ఆ సాంప్రదాయానికి అధిపతి, చెరువాక మహర్షి. ఇంచేత అదేదో వీళ్ళేదో కొత్త వాళ్ళు అనుకోదు, అది వేద విద్యానే. కానీ అది పాప ఆయన పేరు కూడా తెలీదు, చెరువాకుడు శిష్యుడు చెరువాకుడు. వీళ్ళు కొంచెం ఆయుర్వేదానికి కూడా చాలా హెల్ప్ చేశారు. చేత ఇప్పుడు సత్రయాగంలో మీరు ఏం చేయాలో అర్థమైంది కదా. మీరు రామకృష్ణ మిషన్ వాళ్ళు కలిసి చేశారనుకోండి, మీ గురువు గొప్పతనం గురించి మీరు చెప్పకండి, వాళ్ళని చెప్పనివ్వండి. రామకృష్ణ పరమహంస గొప్పతనం గురించి వాళ్ళ అప్లికేషన్ ఫామ్స్ తెచ్చుకునివ్వండి. రామకృష్ణ పరమహంసని మేము గురువుగా పూజిస్తాము అనే వాళ్ళ సంఖ్య పెరగాలి. లారి మాష్య గ్రూప్ వాళ్ళ సంఖ్య పెరగాలి, వాళ్ళ గురువు మీద వాళ్ళ ప్రేమ పెరగాలి. అది మీరు చెప్పాలి తప్ప మీరు గాయత్రి గురించి అక్కడ చెప్పుకుంటే ఎట్ట? మీరు గాయత్రి గురించి చెప్పేది మీరు చెప్పుకుంటారు, కానీ ఎక్కడ కూడా నెగటివ్గా చెప్పారు. క్లియర్? అప్పుడేమవుతుంది, ఏ గురువు చెప్పినా సాధనలో మార్పు ఉంది తప్ప ఫలితాలలో మార్పు లేదు. ఏంటి గురువులందరూ కోరుకునేది? సేవ, స్వాధ్యాయము, సత్సంగము, నువ్వు నేర్చుకోవటంలో ఉంటుంది నీ గురువు దగ్గర నుంచి. కానీ ఇదంతా ఎందుకు కావాలి? సేవ తెలియాలి. మనం ఎంత మూర్ఖులం అంటే నీకు సేవ చేస్తాను అని మాట చెప్పి ఆ సేవ చేయకపోయినా వాడు చీఫ్ మినిస్టర్ అయి మిమ్మల్ని శాసిస్తుంది కాదా? ఎవడైనా ఈ చీఫ్ మినిస్టర్ ఆ చీఫ్ మినిస్టర్ నేనంటా, నేను పార్టీ గురించి మాట్లాడుతున్నా. ఏ పార్టీ పవర్లోకి వచ్చినా, ఏ దేశంలో పవర్లోకి వచ్చినా, ఇంకేత ఇక్కడ కాంగ్రెసా, కమ్యూనిస్టులా, నక్సలైట్సా, దేశాల ప్రశ్న అది కాదు. ప్రశ్న ఏంటంటే నువ్వేం చెప్తున్నావు, సేవ చేస్తాను నీకు కావాల్సింది ఇస్తాను అని చేస్తున్నారా? కానీ మనం ఎంత గొప్పవాళ్ళు, శుక్లయజుర్వేదంలో ఎక్స్పర్ట్స్ మనం, అంచేత వాళ్ళకే ఓటు వేస్తాం. కృష్ణ యజుర్వేదం చదివిన అడిగితే వాళ్ళకి ఏం చేస్తాడు? మీరు చాలా మంచివాళ్ళు, శుక్లయజుర్వేదంలో ఉన్నారు, మీరు శుక్లయజుర్వేదంలోనే ఉండండి, కానీ అది పద్ధతి కాదు. చేత సేవ, రామకృష్ణ పరమహంస ఎలా సేవ చేయమన్నాడు? మానవ సేవే మాధవ సేవ, అదే కదా వివేకానంద స్లోగన్. అందరూ ఉంటే సర్వీసే కావాలి. ఆ సర్వీస్ తప్ప అన్ని చేస్తారు. ఆధ్యాత్మిక సంస్థలు నాకు ఎప్పుడు కూడా సేవ చేయటం కనిపించలే, సేవ చేయించుకోవడం కనిపిస్తుంది. ఆ తప్పు జరగదు. రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడు సేవ చేయటానికి? వివేకానంద ఏం చెప్పాడు? శ్రీ అరవిందో ఏం చెప్పాడు? పిరమిడ్ వాళ్ళు ఏం చెప్తున్నారు? అన్నీ సేవ లేవు. కానీ అందులో లోతుగా వెళ్లి ఆ సాధనలో వెళ్తున్న వాళ్ళు చేయగలిగినంత మనం చేయలేము. ఎలా చేస్తాం? మనకు ఆ సాధన కూడా తెలియదు కదా. సాధన ఉంటేనే కదా ఏదైనా సాధ్యమవుతుంది. ఇంచేత సేవ, సేవ ఎప్పుడైతే చేస్తావో ఇవ్వటం మొదలెడతావు, నువ్వు కష్టపడటం మొదలెడతావు. సేవ చేయాలంటే అంత కష్టపడాలి. ఎవరికైనా బాధలో ఉన్నాడు, ఫీవర్లో ఉన్నాడు, ఒళ్ళు నొప్పులు ఉంది, సేవ చేయటానికి వెళ్తావు, వెళ్ళి నువ్వు నిద్రపోతే అందువల్ల అదేమవుతుంది? తపో నిష్ట. తపస్సు అంటే అది. నిజమైనటువంటి సేవను ఎప్పుడు చేయదలుచుకుందా? చాలా కష్టపడాలి. తపస్సు అంటే అది. కానీ తపస్సులు ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం? ఇందాక శ్రీ సూక్తం వాళ్ళు 2 పూట్ల భోజనం కోసం చేసినట్టే ఈ తపస్సు ముక్తి కోసం. అయితే నాకు తెలియదు స్వర్గంలో వాళ్ళు ఏం పొందటానికి సాధన చేస్తున్నారు, ఆ వస్తువులు ఏమైనా దొరుకుతాయేమో. ఆ సర్వీస్ తే లాభం లేదు. తపోనిష్ట అర్థం కదా. వేదమూర్తి తపోనిష్ట, స్వాధ్యాయము, సత్సంగము, సేవ. కానీ ఇదంతా చెయ్యాలి అంటే సంయమనం తెలియాలి. నేను సేవ చేయాలి అంటే రాత్రి మెలకువలు మీద మెలకుగా ఉండాలంటే దేని మీద కంట్రోల్ కావాలి నీకు? మెలకుగా ఉండాలి రాత్రి అలా అంటే నిద్ర మీద కంట్రోల్. చేత నువ్వు ఎప్పుడు సేవ చేయాలనుకున్నా ఖచ్చితంగా ఏదో ఒక సంయమనం చేయాలి. గురుదేవులేమంటారు, నువ్వు చేసే సేవ యుగానికి అనుకూలంగా నవ్యయుగాన్ని తెచ్చే డైరెక్షన్ లో ఆ సేవ ఉంటే చాలా మంచిది కనుక యుగద్రష్ట ఏడు ఆ స్థితికి తీసుకెళ్ళటానికి ఎలాంటి సేవలు చేస్తే మంచిది, అప్పుడు ఏమొస్తుంది నీకు సంయమనం వస్తుంది. అంతేనా, మొత్తం గురుదేవులు అందరి గురుస్థానాలకి ఇచ్చే సందేశం ఇది ఒకటే, నీ గురు పరంపరలో స్వాధ్యాయ సత్సంగం చేసుకుంటూ సేవ చేయటానికి తరిహే సంయమనం అభివృద్ధి చేసుకోండి. జై గురుదేవ్. మైక్రోఫోబియా లేదా ఉందా? ఎక్కువ చెప్పిస్తానేమో, కానీ మనం మైక్ చూస్తే చెప్పాలి కదా. ఓకేనా? ఒక యాంగిల్లో ప్లాన్ చేస్తాం. నాలుగు మీరుంటే ఏ పనైనా సక్సెస్, పని జరగటం లేదు అంటే ఏదో ఒకటి కోల్పోయారు. కానీ మూడు కాళ్ళున్నా కూర్చోవచ్చు, రెండు కాళ్ళుంటేనే కష్టం కుర్చీ, మూడుంటే కూర్చోగలవు. అంచేత నాలుగింట్లో మూడు గ్యారంటీగా ఉండాలి.